அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தௌஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத்து சர்வவிக்னோபசாந்தயே வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. யம் ப்ரவ்ரஜந்தமனுபேதமபேதக்ருத்யம் த்வைபாயனோ விரககாதராஜுஹாவா புத்ரேதி தன்மயதயா தரவோபிநேதுஹ தம் சர்வபூதஹ்ருதயம் முனிம் ஆனதோஸ்மி. நிகமகல்பதரோர்களிதம் ஃபலம் சுகமுகாதமிருதத்ரவசம் யுதம் பிபத பாகவதம் ரசமாலயம் முகுரகோ ரசிகாக புவி பாவுகாக. ஸ்ரீ கைவல்யபதம்புச்சேருடகுனை சிந்தில்சதன் லோகரக்ஷைகாரம்பகு பக்தபாலனகளாசம்ரம்பகுன் தானவோத்ரேகஸ்தம்பகு கேளிலோல விலசத்ருக்ஜாலசம்பூதனானாகஞ்சாதபவாண்டகும்பகு மகானந்தங்கநாடிம்பகுன்.
சமஸ்தசன்மங்களான சந்து. భగవంతునికి ఒక లక్షణం ఉంది, దాంతోపాటు పూర్వకాలంలో జీవులకు కూడా ఒక నియమం ఉండేది. ఎవరైనా బయటికి వెడితే మెడలో ఒక పూలదండ లేకుండా వెళ్ళేవారు కాదు. ఒక దండ, కాస్త సుగంధ ద్రవ్యం, దీనివల్ల ఏమిటంటే పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా సుఖంగా ఉంటుంది. అసలు తన మెడలో వేసిన దండని తనంత తాను తీయకూడదని కూడా శాస్త్రం. అయినా ప్రస్తుతం ఇది వనమాల, వైజయంతిమాల పట్టుకొచ్చి మెడలో వేసిన తీయవలసి వచ్చిన కారణం ఏమిటంటే, ఇలాగే మొదట్లో మెడలో దండే వేసుకుని పురాణం చెప్పేవాడిని. ఓసారి పురాణం చెబుతున్నంతసేపు గోక్కుంటూ కూర్చున్నాను, తర్వాత చూస్తే దాంట్లో పొరపాటున దురదగొండాకని అందులో వేసి కట్టారు ఈ ఆకుల్లో. ఇక చూడండి బాబు, 3 రోజుల పాటు మెడంతా వండిపోయింది. అప్పుడప్పుడు కొన్ని దండలలో రకరకాల గొంగళీ పురుగులు, పచ్చ పురుగులు ఉంటున్నాయి. దానితో పాటు అవేమో నీళ్లలో తడిసి 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 నా లాల్చీతో పాటు శరీరం అంతా బరువెక్కుతూ ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో తీస్తున్నందుకు ఈ పూలమాలలో ఉన్న దేవతల్ని క్షమించమని కోరుకుంటూ పాపం కష్టపడి బోలెడంత ఖర్చు పెట్టి భక్తితో తెస్తున్నటువంటి దండని తప్పనిసరి పరిస్థితుల్లో పక్కన పెట్టినా ఈ దండ చివరికి వచ్చేసరికి కాస్త ఎండుతుంది కనుక వెళ్ళేటప్పుడు మీరే ప్రసాదంగా పట్టుకెళ్ళి పరమేశ్వర కటాక్షం పొందుదురుగాక. అసలు దండ ఉంటేనే కృష్ణుడికి వనమాలి అని పేరు. వనమాల ధరించిన వాడు కనుక వనమాలి. అవతారాల్లో ఏ అవతారానికి ఒక్కొక్క అందమైన ఒక శోభ ఉంటుంది. అసలు అవతారాలన్నీ అందమైనవే, శోభాకరాలే. అయినా శ్రీకృష్ణ అవతారం అనగానే ప్రతి వ్యక్తికి పులకింత వస్తుంది. ఎందుకంటే ఆ రూపం, ఆ వాక్కు, ఆ చేష్టలు, ఆ లీలలు అన్నీ మనోహరాలే. మధురాధిపతే అఖిలం మధురం అన్నారు. మధురాధిపతి ఆయన పురమే మధురాపురం, ఆయన ఏం చేసినా అంతా మధురమే. మళ్ళీ ఈ మాధుర్యం షుగర్ పేషెంట్కి పాయసం లాంటిది కాదు. కొన్ని పదార్థాలు శరీరానికి ప్రమాదం కలిగిస్తాయి, కానీ శ్రీకృష్ణుడి చేష్టలు శరీరానికి, మనస్సుకి, ఇహానికి, పరానికి అన్నిటికీ ఆహ్లాదం ఇస్తాయి. అందుకే ప్రత్యేకంగా మధురాధిపతే అఖిలం మధురం అన్నారు. అదృష్టవంతురాలు యశోదాదేవి, పరమభాగ్యవంతురాలు దేవకీదేవి. దేవకీదేవి కంది, యశోదాదేవి పెంచింది. పెంచిన వాళ్ళే ఎక్కువ అదృష్టవంతులు, కాకపోతే పాపం 8 ఏళ్ల వరకే అట. అందుకే కోరుకునేటప్పుడు కొంచెం ఆచితూచి కోరుకోవాలన్నారు. యశోదాదేవి నందుడు పూర్వజన్మలో ద్రోణుడు ధర అనే భార్యాభర్తలు, వీళ్ళని వసువులు అంటారు. దేవతల్లో వసువులు కూడా ఒక జాతి వాళ్ళు. వాళ్ళల్లో అష్టవసువుల్లో పెద్దవాడు ఎక్కువ కాలం భూమి మీద లేడు, ఆఖరివాడు ద్యోని మహాభీషుడని కూడా అంటారు. అతడు ఎక్కువ కాలం భూలోకంలో భీష్ముడిగా ఉండిపోయాడు. ఈ వసువులకు ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుగారి పేరు ద్రోణుడు. అంటే ఈ విలువిద్య నేర్పిన ద్రోణాచార్యుడు కాదు, ఈయన పేరు కూడా ద్రోణుడు. అతని భార్య ధర. వీళ్ళిద్దరూ చాలా కాలం భక్తి శ్రద్ధలతో భగవంతుడిని పూజిస్తే ఒకరోజున బ్రహ్మదేవుడు వారి దగ్గరకు వచ్చి మీకేం వరం కావాలో కోరుకోమన్నట. మాకేం కావాలయ్యా, హరిభక్తి తప్ప అన్నారు. అయితే మీతో నాకు పని ఉంది, మీ ఇద్దరు భూలోకంలో పుట్టండి అన్నాడు. ఎందుకు ఏమిటని చెప్పరా, మీతో కొంతకాలం పని ఉన్నది, ద్వాపర యుగము చివరి పాదములో కొంతకాలం భూలోకంలో మీరు మానవులుగా జీవించండి అనగానే కొంచెం వాడికి కంగారు పడి, మాకెందుకు వచ్చిందయ్యా మానవ జన్మ, దిక్కుమాలిన మానవ జన్మ అంటే ఏ కష్టానికి ఓర్చుకోలేదు, సుఖం వస్తే రెచ్చిపోతాడు, సుఖం వచ్చినా ఓర్పు లేదు, తట్టుకోలేక ఎగిరి గంతులేస్తాడు, దుఃఖం వస్తే ఇక తనంత కష్టాలు పడేవాడు లేడని బాధపడతాడు, దేన్ని ఓర్చుకోలేడు, శీతోష్ణ సుఖ దుఃఖాలని అతీతంగా చూడలేడు, అహంకారం మమకారం అందులో పుట్టడం పెరగడం ఇవన్నీ ఒక ఎత్తైతే వార్ధక్యం అని ఒక పెద్ద శాపం ఉన్నది మానవులకి. ఈ వార్ధక్యంలో కళ్ళు కనిపించక, చెవులు వినిపించక, తిన్నది అరక్క, బాధపడుతూ తక్కిన వాళ్ళు ఎవరైనా తాత అనగానే గుండెల్లో ఈటతో పొడిచినట్టు అవుతుందిట. తాతే తిభాషణమిదం హృది కొంత పాత అని. ఎంతవాడికైనా అప్పటిదాకా బాగానే ఉంటాడు, తాత అని ఎవడన్నా పిలిచాడంటే గుండెల్లో ఈటతో గుచ్చినట్టు అవుతుంది అని. ఎందుకో తెలియదు కానీ నిజంగానే ఒక ఆయన చూశాను, నా మిత్రుడు ఒక ఆయన, నా కూడా తిరిగేటటువంటి ఆయన చాలా కాలం కదా. ఏమంటే తాతయ్య గారని ఒక అమ్మాయి అనగానే నేను తాత అంటావా అప్పుడే. నిజంగా ఆయనకి మనవడు ఉన్నారు, కానీ బయటవాడు తాత అనేసరికి మండిపోతున్నాడు, అంటే ముసలాండి అయిపోయాను అనిపిస్తుంది, కొంచెం బాధ కలుగుతుందిట. నేనల్లే సుమా, ఇది భాగవతంలో శ్లోకం, తాతేతి భాషణ విధం హృది కొంత పాత. మళ్ళీ కిందకి దిగాక ఏమో ఇలా అంటావా అని మీరు ఎవరిని అడగద్దు. మీకు అనుమానం ఉంటే వ్యాసుడిని అడగండి కనపడితే. అందుకని ఏంటంటే తాత అనగానే మండుతుంది. ఆ సమయంలో కూడా ఎవరైనా నీకు కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినపట్టడం లేదంటే ఇంకొంచెం దుఃఖం వస్తుంది. ఇదేం బాధపడవలసిన అవసరం కాదు, శరీరంలో ఇది ఒక మార్పు అంతే. దీన్ని అర్థం చేసుకుంటే మాయను జయించినట్టు, అర్థం చేసుకోకపోతే మాయలో పడినట్టు. శరీరం ప్రకృతిలో ఒక భాగం అనుకుని మార్పు దాని లక్షణం అనుకోవడమే జ్ఞానం, అనుకోకపోవటమే మాయ. అలాంటి మాయలో మేమెందుకు పడతాం, మేమేదో హాయిగా సుఖంగా దేవలోకంలో జరా మరణాలు లేకుండా ఉన్న దేవతలకి ముసలితనం ఉండదు, మరణం ఉండదు, అటువంటిది మరణము మృత్యువు కోరుకుని జరని కోరుకుని మేం భూలోకంలో ఎందుకు పడతాం, మేం పుట్టము అన్నారు వాళ్ళు. అలా కాదు, మానవ లోకాన్ని అంత తేలిగ్గా తీయకండి, జరా మరణాలున్నా శాశ్వత కైవల్యమిచ్చే అద్భుతమైన లోకం మానవ లోకమే. మానవుల దగ్గర మీ ఎవరి దగ్గర లేని గొప్పతనం ఉన్నది, అదే హరిభక్తి. అన్నిటికీ మించి త్యాగే నైకే అమృతత్వ మానసు, త్యాగం అనే ఒక గొప్ప లక్షణం మానవుల దగ్గరే ఉంది. తమకున్నది, తమది అనుకున్నది ఇతరులతో పంచుకుని తద్వారా మృత్యువు లేని మోక్షం పొందుతారు వాళ్ళు, ముక్తి పొందుతారు. అనగానే నువ్వు అంతగా అడుగుతున్నావు కనుక నీకోసం కొంతకాలం భూలోకంలో జీవించడానికి ఒప్పుకుంటాం, కానీ శ్రీకృష్ణుడి బాల్యలీలలు చూచి ఆయన్ని పెంచే భాగ్యం మిమ్మని అడిగారు. అంటే 8 ఏళ్ళు వచ్చే వరకు బాల్యం, ఈ బాల్యలీలలు చూడాలి, శ్రీకృష్ణుడిని 8 ఏళ్ల వరకు పెంచగలిగే భాగ్యం మాకు ఇస్తే మేము పుడతామన్నారట. పోను కోరుకునేది పూర్తిగా కోరుకోవచ్చు కదా, చేతగాక అమాయకత్వంతో అన్నమాట. ఒక ఆయన విష్ణు కోసం తపస్సు చేశాడు, ఏదో యోగం బాగుండి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమంటే మా మేనమామ చెవి నిండా జుట్టు మొలవాలండి అని కోరాట. తథాస్తు అన్నాడు. విష్ణు మాయమైపోయాడు. ఈయన పరిగెత్తుకుంటూ మేనమావ దగ్గరకు వచ్చి, మావయ్య మావయ్య నీ చెవిలో జుట్టు వచ్చిందా అని అడిగట. అదేం జుట్టురో, దుబ్బులు దుబ్బులు కింద మొలిచిపోతుంది మాయదారి గొడవ. పూర్వం కృష్ణలంకలో గడ్డి మొలిచినట్టుగా ఎంత కత్తిరించినా మళ్ళీ అడకత్తిరితో కత్తిరించినా వచ్చేస్తుంది. పబ్లిక్ పార్కులో క్రోటన్స్ కట్ చేస్తే మళ్ళీ వచ్చినట్టుగా ఇదేం కర్మము అన్నట్ట. నేనే మావయ్య విష్ణువుని ఎలా కోరాను అన్నట్ట. వరి నీ మొహం తగలయ్యా, ఎందుకు కోరావన్నాడు ఈయన. ఎవడో పంచాంగంలో రాశట్ట, మేనమామ చెవిలో జుట్టుంటే మేనలుడికి ఐశ్వర్యం అని, అందుకు కోరాను మామయ్య అన్నాడు. ఓరి దౌర్భాగ్యుడు, కోరేదేదో డైరెక్ట్గా ఐశ్వర్యం కోరుకోవచ్చు కదా, మళ్ళీ ఈ డొంక తిరుగుడు ఎందుకంటే నాకు గుర్తు రాలేదు మామయ్య పంచాంగం అదే అని. మాయదారి పంచాంగం ఎందుకు సొంత పెత్తనదో చదవడం, అందులో రాజపూజ్యం అని ఉందని పొగడత కోసం, అవమానం అని ఉంటే పక్కవాడి చేత చివట్లోకి తినడం ఇదే అని చేత. అమాయకత్వం కలిగిన ఈ మానవులకి ఏం కోరాలో తెలియదు, అందుకని ఇలాగే కోరతారు. వాళ్ళు కొంతకాలం కాకపోతే కొంతకాలమైన ఒక 8 ఏళ్ళు వచ్చేదాకైనా కృష్ణుడిని సేవించాలని కోరింది, అదో సంతోషం. కానీ ఆ తర్వాత దుఃఖపడింది పాపం ఆవిడ. కృష్ణుడు 8 ఏళ్ల వరకు యశోద దగ్గర ఉన్నాడు. 8 ఏళ్లు దాటాక ఇక మళ్ళీ మధురకు వెళ్ళిన వాడు యశోదాదేవిని ఎప్పుడు చూశాడో తెలుసా? ఆయనకి 120 ఏళ్లు వచ్చాక, అది కూడా కురుక్షేత్రంలో గ్రహణానికి స్నానానికి వెళ్ళి చూశారు ఒకసారి. అప్పుడు ఆవిడ, ఏమయ్యా నన్ను ఇలా మర్చిపోయావంటే చిరునవ్వు నవ్వి ఏమీ సమాధానం చెప్పలా. నీ పూర్వజన్మ రహస్యం ఉంది, నీ వరం ఇంతే అని చెప్పలా, బాధ పెట్టడం ఇష్టం లేక. చివరిగా యశోదాదేవి ఒకళ్ళు మాలిక్గా పుట్టవలసి వచ్చింది చూసారా, మళ్ళీ జన్మెత్తవలసి వచ్చింది. కానీ అనుభవించిన ఆ మాధుర్యం ఉంది, ఆ 8 ఏళ్ళు ఆయన లీలలు ఇక ఆవిడ చూసినట్టు ఎవరు చూడాల. అంత ప్రేమగా ఏ తల్లి తండ్రి ఈ సృష్టిలో పిల్లల్ని పెంచరు. అన్ని లీలలు చూసింది, ఆనంద పెట్టాడు ఆయన. బ్రహ్మానంద పరవశుణ్ణి చేసేసాడు ఆవిడ్ని. లేకపోతే కొంగు బుచ్చుకు లాగేవాడు, పాలు తాగేవాడు, పిండి వంటలు తినేవాడు, వెన్నపూస తినేవాడు, చితక కొట్టేవాడు, కొండలు పగలు కొట్టేవాడు. అమ్మ బాబా, ఆయన అల్లరి ఎవరు తట్టుకుంటారండి, ఈ పిల్లలని ఏమనిపిస్తారు ఒక్కోసారి కృష్ణుడిని తలుచుకుంటే. అంత అల్లరి చేసి ఆవిడ దగ్గర అన్ని రకాల ముచ్చట్లు చూపించేశాడనమాట. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు చేసిన లీలలన్నిటినీ వాళ్ళమ్మ కవయిత్రి ఏలపాటలు అని ఏలపాటల్లో పాడేది. జానపదులు చిన్ని చిన్ని మాటల్లో వ్యావహారిక భాషలో రాసుకున్న పాటల్ని ఏల పాటలు అంటారు. అలాంటి పాటల్లో కృష్ణుడి లీలలన్నీ వర్ణించి పాడుకునేదట భాగవతంలో చెప్పారు. ఓసారి కృష్ణుడికి 3 ఏళ్ల వయస్సు ఉండగా ఆయనకి పాలిచ్చి బయటికి పంపేసి ఇంట్లో ఉన్నంతసేపు పని చేసుకునేవాడు ఈయన. అందుకని బయటికి వెళ్ళి ఆడుకోరా అని బలరాముడితోటి తక్కిన బాలురుతోటి పంపి పెరుగు చిలకడం మొదలెట్టింది ఈవిడ. పూర్వం దాలిగుంట అని ఒకటి ఏర్పాటు చేసి పిడకలతోటి పొయ్య, ఆ పిడకల కిందలా కాలుతూ ఉంటాయి. రాత్రి తెల్లవార్లు దాని మీద కొండ పెడితే ఈ కొండలో ఉన్న ఆవు పాలు అలా తెల్లవార్లు మరిగేవి. కమ్మగా కాగిన తర్వాత ఎర్రబడిపోయాక బాగా మేగడ కట్టాక అప్పుడు చల్లారాక దాన్ని తోడు పెడితే ఆహా, పెరుగు వేసుకుంటే స్వర్గానికి అంత దూరంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు కలియుగంలో మహానవులకి పెరుగు లేదు, లీటర్ పాలు తీసుకొచ్చి సిలిండర్ మీద పెట్టి కాస్తే సిలిండర్ అయిపోతుంది, కానీ అందులో పెరుగులో ఏమి వేడిసింది, వెన్న రాదు, ఇంకోటి రాదు, ఇంట్లో వెన్న తీసి కాచి పోసే రోజులు పోయాయి పాపం. ఒకవేళ ఎవడన్నా తిందామనుకుంటే వాడికి కొలెస్ట్రాల్ భయం, మరి ఈ బతుకు ఎందుకో ఇంక తెలియదు. ఏమీ తినలేక వెన్న నెయ్యే పోసుకోవడానికి వీల్లేని మనిషి కూడా మనిషేనా అని నేను అనలేదు, పురాణాల్లో చెప్పాయి. హాయిగా సుఖంగా తినాలి అవి. ఆ రోజులలో ఆ పెరుగు తోడుకున్నాక ఒక స్తంభానికి పక్కకి తీసుకొచ్చి అడుగున కుదురు అని పెట్టేవారు అన్నమాట. వెదురుతోటో లేకపోతే గడ్డితోటో తయారు చేసిన చుట్ట పెట్టి దాని మీద కొండ పెట్టి అందులో పెద్ద కవ్వం పెట్టి ఈ కవ్వానికి ఒక తాడు తగిలించి 3 చుట్టలు స్తంభానికి తగిలించి టింగ్ టింగ్ అని అలా తిప్పుతూ ఉంటే దానివల్లే ఎక్సర్సైజ్, శరీరం బాగా అలిసిపోయి చెమట పట్టి నడుం బాగా సన్నబడిపోయి ఉందా లేదా అనిపించేది. ఆ తర్వాత ఆ పెరుగు ఆ వెన్న అవన్నీ తీసుకోవడం కాచుకోవడం మజ్జిగ పోసుకు హాయిగా భోజనం చేయడం చేసేవారు. అలా ఒకనాడు ఈవిడ పెరుగు చిలుగుతోందట, కృష్ణుడు బయటికి వెళ్ళాడు కనుక ఇక మన పని చూసుకుందామని. అక్కడ రాశారు భాగవతంలో ఒక అపూర్వమైన పద్యం అన్నమాట. కర్ర కమ్మల్లారుణ కాంతి కవ్వపుత్రాడు పవ్వడంపు నున్ను దీవ పగిది మెర్రయ్యా క్రమముతో రజ్జు ఆకర్షింప పాలిండ్లు వీడ్వడి వండుంటివి కన్నొత్త కుచకుంభముల మీది కొంగుజారగా చిక్కువడు చుహారావళి బయలు వడగా పొడమిన చెమటతో పుల్పారు నిమ్మోము మంచుపై బడిన పద్మం బుతెగుడ కౌనుకునియంగ
కంకణ కొణన మెసగా తురుము బిగివీడ కర్ణికాద్యుతులు మెర్రయ్య బాలు నంకించి పాడెడు పాట వలన తరువులి గురొత్త పెరుగింతి తరువదొచ్చే.
ఆవిడ చేతులు ఎర్రగా తామర పువ్వుల్లో ఉన్నాయి. ఈ తామర పువ్వుల్లో ఉన్న చేతులతో ముత్యాల తాడుని పట్టుకుందిట. పెరుగు చిలకడానికి కవ్వానికి స్తంభానికి వేసిన తాడు మామూలు తాడు కాదు, అది ముత్యాల తాడు. ఐశ్వర్యవంతులు కనుక ముత్యములతోటే పేనినటువంటి తాడు పెట్టుకున్నారు. ఆ ముత్యాల తాడుని ఇలా చేత్తో తిప్పుతూ ఉంటే ఈ అరచేతుల ఎర్రని కాంతి దాని మీద పడి పగడాల తాడులా కనపడింది. ఈవిడ చేతి కాంతి ఎంత ఎర్రగా ఉందంటే తెల్లని ముత్యముల మీద ఇది పడి అది ప్రతిఫలించి పవడంపు నునుదీవ పగిది మెరయ్య పగడాలతో తాడు చేయించారు అన్నట్టుగా ఉందంటే ఆవిడ చేతులు ఎంత కోమలంగా పద్మాల్లో ఉన్నాయో ఆలోచించండి. యశోద పరమ సౌందర్యవతి, నందుడు సుందరుడే, అందుకనే ఇంత బాగా వర్ణించారు. సుకుమారంగా ఉండేదిట ఆవిడ కాళ్ళు చేతులు కూడా. ఆ రోజుల్లో వెన్నపూస బాగా కాళ్ళకి చేతులకి పులుముకుని చేతుల్ని వాటిని కోమలంగా అట్టే పెట్టుకునేవారు. ప్రాకృతికమైన కృత్రిమమైన పదార్థాలు వాడి కాదు. ఇంకా ఆ రజ్జు తాడు అలా తిప్పుతూ ఉంటే ఉన్న నడుము బాగా సన్నబడిపోయింది. ముఖం తామర పువ్వులాగా ఉంది, ఈ పైన చెమట పొట్టింది. ఈ చెమట పట్టినటువంటి ముఖం ఎలా ఉంది, తెల్లవారుజామున తామర పువ్వు మీద మంచు బొట్లు పడినట్టుగా ఉంది. ఇక్కడే ఉంది గొప్పతనం. మంచు పద్మాకరానికి ఎప్పుడు డెడ్ ఎగ్నిస్ట్. మంచు పడిందంటే తామర పువ్వు వాడిపోతుంది. ఈవిడ ముఖం మంచు బొట్లు పడిన తామర పువ్వులో ఉంది అనడం ద్వారా అలిసిపోయి కనపడుతోంది చెమట బిందువులతో అని అర్థం అనమాట. బాగా శ్రమ పడిపోవటం వల్ల, ఎక్కువ చాకరీ చేయటం వల్ల ముఖంలో అలసట కనపడుతోంది, వాడిపోయిన తామర పువ్వులో ఉందన్నమాట. ఈ తాడు అటు ఇటు తిప్పుతూ ఉండగా చేతులకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బంగారపు కంకణాలు ఉన్నాయి. ఈ కంకణములు ఇలా వెనక్కి వెళ్ళ ముందుకు రాను, వెనక్కి వెళ్ళ ముందుకు రాను. దాంతో కంకణ క్వణన మెసగా టింగ్ టింగ్ అని ఒక అందమైన శబ్దం చేస్తున్నాయి. పాటలు పాడేటప్పుడు తాళాలు వేస్తారు, ఆ తాళపు శబ్దంలో ఉందట. కౌను కునీయంగా నడుము మరింత సన్నబడిపోతూ ఉండగా కంకణ క్వణన వెసగా గాజులు శబ్దం చేస్తూ ఉండగా బాలునంకించి పాడెడు పాట వలన తరువులిగురొత్త. శ్రీకృష్ణుడు చేసిన లీలలున్నాయే బాల్యలీలలు, అందరిళ్ళకి వెళ్ళి వెన్న దొంగతనం చేయటం, అల్లరి చేయటం, ఇవన్నీ సరదాగా అందమైన జానపదుల పాటలుగా రాసుకుని ఆ పాటలు పాడుతోంది ఆవిడ. అక్కడ రాసిన మాట అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఆవిడ పాడడం గొప్ప కాదు, ఆవిడ రాయడము గొప్ప కాదు. ఆ పాటకి తరువులు ఇగురొత్త, అక్కడ ఎండిపోయిన చెట్లున్నాయట. ఇంటి ముందు పందిరి వేశారు, పందిరికి స్తంభాలు వేస్తారు కదా, ఏ సర్వికర్రలో లేకపోతే ఇంకో వెదురు కర్రలో మరో కర్రలో చెట్టు నరికి పూర్తిగా దొంగ అయ్యాక ఆ దొంగల్ని బాతారు. ఈ దొంగలకి చిగుళ్ళు వచ్చి కొత్తగా చెట్టు అయిపోయిందిట అది. అది అంటే ఎంత మధురంగా పాడింది ఆవిడ. గాన మాధుర్యానికి పావులు ఆడతాయని విన్నాం, కానీ యశోద పాడితే ఆ మాధుర్యానికి ఎండి మ్రోడులైన చెట్లు చివురించాయి అన్నారు. తరువులు ఇగురొత్త పెరుగు ఇంతి తరువదొచ్చే. ఇప్పుడు అలాగా ఆవిడ పాటలు పాడుతూ పెరుగు చిలుగుతోందిట. ఒక అపూర్వమైన కాలం మన కళ్ళ ముందు వెళ్ళిపోయింది. అందులో మాలాంటి వాళ్ళని చూడకపోయినా కొంతమంది అయినా ఇందులో పెద్దలు చూసి ఉండొచ్చు. 1959 శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం ఒక అద్భుతమైన సినిమా తీశారు. ఆ రోజుల్లో వాళ్ళు ఇలాగ దరిద్రపు సినిమాలు తీలా కావ్యాల కింద భావించి తీశారు. అందులో ఆత్రేయ ఒక పాట రాశాడు, ఆ పాటని శాంతకుమారి వకుళమాలిక పాత్రతో పాడింది. యశోద గురించి భాగవతంలో ఏమి రాశాడో దానిని యథాతథంగా చూపించిన ఏకైక చిత్రం అనమాట. నా మనస్సును అంత ఆకట్టుకుంది. అవి చూస్తూ ఉంటే మనకి కావ్యాలు చూసినట్టు ఉంటాయి. అందుకే నేను ఒకప్పుడు సహస్రావధానంలో చిత్రములను చూడవలయు సేముషికలు గన్నని ఒక సమస్య ఇచ్చారు. అప్పుడు పాత్రాపాత్ర విచక్షణ సూత్రముతో తీసినారుసు మన పూర్వులు చిత్రములవి కావ్యముల చిత్రములను చూడవలయు సేముషికలు గనని పూర్తి చేశాను. అసలు ఏ పాత్రకి ఎలా ఉండాలి, అందరిలో ఎవరిని తీసేసినా ఆ సినిమా వ్యర్థమైపోతుంది, ఎవడు గానం చెయ్యాలి, ఎవడు రాయాలి, ఇలాంటి విచక్షణ సూత్రంతో తీశారు సినిమాలు. అందుకే సినిమాలకు అవి చిత్రములవి కావ్యములు. అవి నిజంగా మీరు చూడండి, అందులో పద్యాలు కానీ మహాకావ్యాల్లో ఉన్న పద్యాలు పెట్టారు. రాసిన వాళ్ళు కూడా కావ్య పద్యాల్లాగే రాశారు. అవి చిత్రాలంటే ఇప్పుడే దరిద్రపు చిత్రాలు రబ్బర్ గాజులు తెచ్చాట, ఏడు రబ్బర్ గాజులు తెచ్చేది సత్యాగ మొగుడు తెచ్చిపోయాక వెయ్యి. నేను ఇలా అన్నానని ఏమనుకోకండి, ఒక్కోసారి మండి అంటున్నాను. అప్పుడు వెయ్యవలసినవి ఏమిటి, ఇవి కవి కావ్యాలు, ఇవి పాటలా, ఈ పాటల్ని పొద్దునుంచి సాయంకాలం దాకా పిచ్చి పిచ్చి కింద కారుల్లోనూ విమానాల్లోనూ వినేసి కొనేసి సీడీలు కంపు చేసుకుంటున్నారు. ఓ అద్భుతమైన పురాణాన్ని 100 రూపాయలు పెట్టి కొనాలంటే 100 అండి 50 ఇవ్వకూడదా అంటాడు వీడి రిబేటు. ఆ దరిద్రాన్నేమో 1000 రూపాయలు పెట్టి నెత్తి మీద పెట్టుకుంటాడు. ఆ మహానుభావుల కాలం గురించి ఎందుకు చెబుతున్నానంటే, జీవితంలో ఒక్కసారైనా ఆ సినిమా చూసి అందులో ఒకడుమాలికగా ఉన్న శాంతకుమారికి నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆ కాసేపు ఆవిడ ఒకడుమాలికి అమ్మలా అనిపించింది. ఎంత బాగా పాడిందండి ఆ పాట. గోపాల నందగోపాల ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల నందగోపాల గోపాల. వీణుల విందుగ వేణుగానము వినితరింపగా వేచితిరా, వీణుల విందుగ వేణుగానము వినితరింపగా వేచితిరా, వేచి వేచి వెన్న ముద్దవలే కరగిపోయేరా నా బ్రతుకు, కరగిపోయేరా నా బ్రతుకు, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల నందగోపాల. వెన్నమీ గడ్డలు జున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట, వెన్నమీ గడ్డలు జున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట, పాలను మృచ్చిలి పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్య, ఈ తల్లి హృదయము ఓర్వలేదయ్యా, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల గోపాల నంద గోపాల గోపాల నంద గోప. అలా ఆవిడ భక్తితో ఆర్తితో పడితే నిజంగా గోపాలుడు దిగిరాకుండా ఉంటాడా? అందుకని తరువు లిగురొత్త పెరుగింతి తరువదొచ్చే. అలా పెరుగు చిలుగుతోందో లేదో అంతవరకు ఆడుకోవడానికి బయటికి వెళ్ళిన శ్రీకృష్ణుడు హఠాత్తుగా వీపు మీద పడిపోయాడు. సుడిగాలిలా భుజాలు పట్టుకుని కుదిపేశాడు. అమ్మ రా రా నాకు ఆకలేస్తుంది పాలిమ్మన్నట్ట. అందుకే రా నాయన వెళ్ళేటప్పుడు కడుపు నిండా పాలు తాగి వెళ్ళరా అంటే తిన్నగా ఉండక నీ ఇష్టం వచ్చినట్టు కంగారు పెట్టేసిపోతావు, గుట్టక వేసిపోతావు. ఒక గుక్కెడు పాలు తాగితే ఏం కడుపు నిండుతుంది, ఇప్పుడైనా తాగుదు అనిలే అని పాపం సహజంగా పనులు చేస్తున్నప్పుడు తల్లిని ఎవరైనా ఆపితే మండుతుంది. సామాన్యమైన మాతృదేవతల లక్షణం ఇది. ఏ ఉన్నాను పనులు తరతర అంటారు. కానీ ఆవిడ అలా అంటే యశోద ఎందుకు అవుతుంది? అందరిలాగే కసురుకుంటే యశోద కాకుండా సోద అయ్యేది. ఆ బంగారు తల్లి వెంటనే కవ్వం పట్టుకున్న కొడుకుని ప్రేమగా తొడ మీద పెట్టుకుని పెరుగు చిలకడం ఆపి నా బావే పాలు తాగమన్నది. ఇక్కడే ఉంది కవిత్వ సౌందర్యం అంటే అతడు తూటుచు కుడిచిన్నట. తూటుచూ కొడవడం అంటే ఎప్పుడన్నా ఆవు దూడల్ని చూసారా? ఎంతో ముచ్చటగా బుల్లి బుల్లి దూడలు తల్లి పొదుగు దగ్గర టుక్ టుక్కని తలకాయ ఆడిస్తూ ఊపుతూ పాలు తగ్గుతాయి. దానికి తూటుచూ కుడుచుట అని పేరన్నమాట. అలా పాలు తగ్గుతున్నట్ట ఒక గోపాల సౌందర్యం అంటే చూపించేశాడు ఆయన. గోసౌందర్యం, ప్రాకృతిక సౌందర్యం. ఇలా పాలు తాగాడు, రెండే రెండు గుట్టకలు తాగాడు, ఇంకా కడుపు నిండా తాగల. ఈలోపు ఇందాక ఆవిడ పొయ్యి మీద పాలు పెట్టింది. ఆ పాలు పొంగుతున్నాయి. వెంటనే పాలు పొంగుతున్నాయి అని దింపడం కోసం ఈ కొడుకుని పక్కనే ఉన్న పీఠం మీద కూర్చోబెట్టి టక్కున అటు వెళ్ళిపోయింది. అలా వెళ్ళడంతో అతనికి కోపం వచ్చేసింది. కన్నీళ్లు పెట్టుకున్నాడు. కడుపు నిండా పాలు ఇవ్వకుండా మధ్యలో వదిలేసి పెట్టి వెళ్ళిపోతావా అనుకున్నాడు. అమ్మవాడికి పాలు ఇవ్వడం వ్రతం లాంటిది. సత్యనారాయణ వ్రతం చేస్తున్నవాడు ప్రసాదం తినకుండా వెళ్ళిపోతే ఎలా కొంపలు ములుగుతాయో, ఇప్పుడు పూర్తిగా పాలు ఇవ్వకుండా మధ్యలో వెళ్ళడంతో ఈ పని పావుడు చెయ్యాలనుకున్నాడు కాసేపు ఆయన. ఆవిడ అలా వెళ్ళగానే టక్కున అటు ఇటు చూచి ఇంత మంచి పదునైన రాయి ఒకటి ఉంది, ఆ రాతితో టిక్కను కొట్టాడు ఆ కొండని. కుండ పగిలిపోయింది. కుండ అంటే మన శరీరాన్ని కుండతో పోలుస్తారు. శరీరభ్రాంతిని తొలగించుట కుండ పగలగొట్టడం అని. కుంభం ధ్వంసం చేయడం అంటే నీకు శరీరం మీద వ్యామోహం, నా శరీరం అనుకుంటూ దీన్ని తెగ పోషించి అలంకారం చేసి నానాయాత్ర పడిపోతావేమో, ఇది ఇలాగే పగిలిపోతుంది అని చెప్పాడు. ఇందులో జ్ఞానము అనేటటువంటి ఒకనొక వెన్నపూస తీయడానికి సాధన అంటే పెద్దల సాంగత్యం అనే కవ్వాన్ని ఉపయోగించి ఈ శరీరములో ఉన్న ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికములనే తాపత్రయాలనే పెరుగుని చిలకడమే అంతరార్థం ఇందులో. ఆ వెన్నపోసే మనకి చిట్ట చివరికి మిగిలే జ్ఞానం అన్నమాట. అందుకని ఈ కొండని పగలగొట్టి ప్రస్తుతం జ్ఞానం పూర్తిగా లేకుండా వెళ్ళింది గనక నేల మీద ఒలిగిపోయిందిటి పెరుగు, కొండ ముక్కలైపోయింది, పైన తేలిన వెన్నంతా మాత్రం తినేశాడు. వెన్న కుంభములోని వెన్నదినే మిథ్యాసంకులద్బాష్పుడై కొండలో వెన్న పూర్తిగా తిన్నాడు ఆయన. కాబట్టి అంత వెన్న తిని అరిగించుకున్నాడు. మిథ్యాసంకులద్బాష్పుడు దొంగ కన్నీళ్లు తెచ్చుకున్నట్టు పైగా అసలే నల్లగా ఉంటాడు, ఎర్రని ఆ పెదవుల మీదకి ఈ కన్నీళ్ళు ఇలా కారిపోతూ ఉంటే అదో అందం. ఇంకెక్కడుంటే వాళ్ళమ్మ కొడుతుంది మళ్ళీ, అందుకని పరిగెత్తుకుంటూ పోయాడు, వేరో గదిలోకి పోయాడు. కాసేపటికి ఈవిడ పాలు దించి అక్కడికి వచ్చి చూస్తే కొండంతా ముక్కలో, అందులో పెరుగంతా నేలపాలు, వెన్న పిసరు కూడా లేకుండా మొత్తం లాగేశాడు ఈ పసివాడు. ఇంత పూర్వం చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ ఇళ్లలో పాలు తాగుతున్నాడని, పెరుగు తీసేసుకుంటున్నాడని, వెన్న తింటున్నాడని, కొండలు పగలగొడుతున్నాడని చెబితే నమ్మలేదు. ఇవాళ నా ఇంట్లోనే ఎసరు పెట్టావన్నమాట, నీ సంగతి ఏమిటో చూస్తాను, నిన్ను పట్టుకుంటాను. నిన్ను పట్టి కొట్టకపోతే నేను మీ అమ్మనే కాదని శపథం చేసింది టీవిడ. భీష్మ ప్రతిజ్ఞ చేసి యశోదాదేవి గారు బయలుదేరింది. ఎక్కడున్నాడా అని వెతికింది. ఎన్ని భవనాలు ఇప్పటికి కూడా నందగామని ఉంటుంది మధుర వెళ్ళిన వాళ్ళకి. మాతో యాత్రలు చేస్తే మీకు అవన్నీ తెలుస్తాయి. ఇంట్లో కూర్చుంటే ఏం తెలుస్తాయి, పొద్దున సాయంకాలం పులిహేరాను పూరీని కూరాను, చివరికి జీవితం వెళ్ళిపోవడంను. మధురానగరంలో బృందావనంలో భాగవత సప్తాహం చేసిన వారిని తప్పక అక్కడికి తీసుకెళ్ళాను కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. నందగామంలో పూతన చచ్చిపోయిన స్థలం, అక్కడ చాలా పెద్ద భవనాలు, 84 స్తంభాల భవనం ఇంకా మిగిలింది, చౌరాసీ భవన్ అంటారు వాళ్ళు. అద్భుతమైన కాలం అది, 5000 కాలం నాటే పాతకాలపు బిల్డింగ్. ఇంకా జాగ్రత్తగా అట్టే పెట్టారు అక్కడ వాటిని పడగొట్టకుండా. ఇంకా ఎంతకాలం ఉంటుందో భగవద్ అనుగ్రహం అనుకోండి. ఆ భవనాలు చాలా పెద్దవి కనుక అందులో నందుడు మహారాజు మొదట్లో, అందుకని ఒకనొక ఏకాంత గృహంలోకి వెళ్ళిపోయట్టిన. వికచ కమ్మలన్నయ్యన్న వేరొక ఇంటిలో వెలయ్య రోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టి మీద వెన్న ఉలుకుచు ఒక కోతి పాలు చేయుచున్న బాలుగనియే. యశోదాదేవి వెతికింది వెతికింది చివరికి ఒక ఇంట్లో కనబడ్డాట. ఆ ఇంట్లో కొంచెం చీకటి ఎక్కువ, అందుకని ఎవరు పడితే వాళ్ళు ఎక్కువగా ఉండరు. పగటిపూట తలుపులు వేసేసి ఉంచుతారు ఎక్కువగా, ఏవో కొన్ని ధాన్యాలు నిల్వ చేయడానికి పెట్టిన గది. ఆ ఇంట్లో రోలు తిరగవేసి దాని మీద ఎక్కి ఉట్టి మీద ఉన్నదట కొండ నిండా వెన్న. ఆ వెన్న తీసి తాను తింటే పర్వాలా, తనకి ఎక్కువైపోయింది కదా. ఆ పక్కనే గోడ మీద ఒక కోతి కూర్చున్నదిట. కోతి, మొహమాట పడకు, మా ఇంటి నిండా ఇలాంటి కొండలు ఎన్నో ఉన్నాయి, మా అమ్మ పిసిని కొట్టు పెట్టదే, నే పెడతా తినమ్మా, ప్లీజ్ ఈట్ అంటూ కోతి గారు నోట్లో పెడుతున్నాడు. కొంచెం ఇంగ్లీష్ ఆయనకి వచ్చులేండి. అందువల్ల ఇలా కోతికి ఎందుకు పెడుతున్నాడంటే పూర్వజన్మ బంధం ఎక్కడికి పోతుంది, రామావతారంలో ఎప్పుడో ఈ కోతిగారి ముత్తాతగారు ఎవరో సాయం చేశారు దీనికి, అందుకని ఆ వంశస్థులకి ఇప్పుడు శుభ్రంగా పెడుతున్నాడు. ఉట్టి మీద వెన్న ఉలుకుచు ఒక కోతి పాలు చేయుతున్న బాలుగని. ఆ కుర్రాన్ని చూచింది, ఒళ్ళు మండిపోయింది. నువ్వు తినేయడం, కొండలు పగలగొట్టడం కాక మిగిలినటువంటి వెన్న కోతులకి కుక్కలకి పెడతావుట్రా, ఈ రోజు నీ సంగతి ఏమిటో చూస్తాను, ఇంతవరకు ఎవరికీ దొరకలేదట, ఎవరూ నిన్ను పట్టుకోలేకపోయారట, ఇవాళ నీకు అలాంటి సంఘటన లేదు, నేను నిన్ను పట్టుకుంటాను కొడతా అని చేతిలో ఒక సెలగోల పట్టుకుంది. ఈ దూడల్ని తోలే కొరడాకర్రలు ఉంటాయి కదా, అలాంటి ఒక కొరడాకర్ర పుచ్చుకుంది, వెంటబడింది. అమ్మ వెంట పడ్డంతో అప్పటిదాకా రోలు మీద ఉండి ఉట్టిలో వెన్న కోతికి పెడుతున్న కుర్రాడు చెంగున్ దూకి పారిపోవడం మొదలెట్టాడు. ఈవిడికేమో షష్ఠి పూర్తి అయిపోయింది, అసలు కుర్రాడు పుట్టడమే 60 ఏళ్ళు తాటాక పుట్టాడు ముసలావిడయ్యాక. ఆయన చూస్తే 3 ఏళ్ళవాడు, ఈవిడ చూస్తే 63 ఇయర్స్, స్వీట్ 63లో ఉన్న ఈవిడ ఈ 3 ఏళ్ల కుర్రవాడు వెంట పడిందట. ఏం అద్భుతం!